गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनि नमोस्तुते। ॐ भो भवस्वः तत्सविते वरेण्यं भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भो भुवस्वः तत्सविते वरेण्यं भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भो भुवस्वः तत्सविते वरेण्यं भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
कल्लु मूसुकुने कुंडलिनी ध्यानमु स्तोत्रमु ఆ స్తోత్రము ఏ చక్రం గురించి చెప్తోందో ఆ చక్రం మీద మనస్సుంచుకుంటూ వినండి. మూలాధారే వారుజ పత్రే సచతుష్కే వంశం శంసం వర్ణ విశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. स्वाधिष्ठाने षड्दल पत्रे तनुलिंगे बालां तावत् वर्ण विशाले सुविशाले पीतं वर्णं वाक्पते रूपं दृढं तं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. नाभिपत्रे पद्मदशान्ते दशवर्णे लक्ष्मीकांतं गरुडारूढं नरवीरं नीलं वर्णं निर्गुणरूपं निगमाख्यं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. हृत्पद्मान्ते द्वादशपत्रे कठवर्णे शंभुं शेषं हंस विशेषं शमयं तं सर्गस्थित्यं तं कोवन्तं शिवकांतिं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. चक्रस्थाने चक्रविशुद्धे कुसुमान्ते चंद्राकारे षोडशपत्रे स्वरवर्णे मायाधीशं जीवशिवंतं निजमूर्तिं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. आज्ञाचक्रे भृकुटे स्थाने द्विदलान्ते हंक्षं बीजं ज्ञाननिधिं तं गुरुमूर्तिं विद्युत्वर्णं ज्ञानमयं तं मितलाक्षं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. मूर्ध्निस्थाने वारुजपत्रे शशिबीजे शुभ्रं वर्णं पद्मसहस्रं सुविशालं హాంబేజాఖ్యాం వర్ణ సహస్రం తురియాంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి శాంతాకారం శేషశయానం సురవంద్యం కాంతానాథం కోమలగాత్రం కమలాక్షం చింతారత్నం చిద్గణపూర్ణం ద్విజరాజం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం సత్యం జ్ఞానం సత్యమనంతం భవరూపం పూర్ణబ్రహ్మానందమయంతం గురుమూర్తిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. ఆధారే లింగనాభో హృదయ సరసిజే తాను మూలే లలాటే ద్వే పత్రే షోడశారే ద్విదశ దశ దళే ద్వాదశార్ధే చతుష్కే వాసాంతే బాల మధ్యే దఫకఠ సహితే కంఠ దేశే స్వరాణాం హం క్షం తత్వార్ధయుక్తం సకల దళయుతం వర్ణరూపం నమామి. మూలాధార చతుర్దళారుణర చో ఆస్వాంత వర్ణాత్మకం స్వాధిష్టానమనేక విద్రుమనిభం బాలాంత షట్పత్రకం రత్నాభం మణిపూరకం దశదళం బాజ్యఫకారాంతకం పత్రేర్ద్వాదశభి అనాహతపురం హేమం కఠారాంతకం మాత్రా షోడశకైర్విశుద్ధమలం జ్యోతిర్మయం వ్యాపకం హంక్షం హక్షరయుగ్మపత్రసహితం తస్మాచ్చ ఆజ్ఞాపురం తస్మాదూర్ధమదోముఖం విహసితం పత్రం సహస్రారకం నిత్యానందమయం సదాశివమయం హంసం సదా భావయే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవః సనాతనః చజేదజ్ఞాననిర్మాణ్యం సోహం భావేన పూజేత్. భృకుటి మధ్య జ్యోతి 5 నిమిషాల సాటు జ్యోతిని చూడండి. సర్వము మరిచి జ్యోతి మీద దృష్టి. భృకుటిలో హాయిగా జ్యోతి దర్శనం. కనుబొమ్మల మధ్య అస్సలు స్ట్రెయిన్ ఫీల్ అవ్వకండి, చాలా రిలాక్స్డ్గా మామూలు తెరిచిన కళ్ళతో జ్యోతిని ఎలా చూస్తాము అంత రిలాక్స్డ్గా చూడండి. కనుబొమ్మలు కడతలు చెవుల దగ్గర స్ట్రెయిన్ కావద్దు, చాలా రిలాక్స్డ్గా చేయండి. ఒక నెల రోజుల పాటు ఇవాళ నుంచి ఇదే సాధన 5 నిమిషాలు, అప్పుడే 3 నిమిషాలు అయిపోయింది కూడా. ఏమీ స్ట్రెయిన్ ఫీల్ అవ్వద్దు, చెప్పింది వింటూ ఆ మానసిక స్థితి ఉంచుకోండి. రిలాక్స్ రిలాక్స్ ఇవన్నీ ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, దాన్ని బిగదీయకండి, సాగదీయకండి, నిటారుగా పెట్టుకోవటానికి ట్రై చేయకండి, ఏమీ చేయొద్దు. మామూలుగా కంటి ముందు దీపం వెలుగుతుంటే ఎలా చూస్తావు, ఎలా అయినా చూడొచ్చు. మొదలెట్టే ముందు రూల్స్ తప్ప మొదలెట్టేశాక రూల్స్ లేవు. ఎక్కడా అన్ఈజీనెస్ ఫీల్ కాకండి. ఎక్కడ ఏ విధమైనటువంటి టెన్షను, సుఖం లేకుండా ఉండే భావన ఉండకూడదు. జ్యోతిని ఎంత స్పష్టంగా చూడగలిగితే అంత స్పష్టంగా దీపం వెలుగుతున్నట్టే చల్లటి జ్యోతి. ఇంకా ఏమీ ఆలోచించకండి. మీరు మీరు ఇదివరకు చదివినవి విన్నవి అన్నీ ఈ క్షణంలో ఆపండి. ఒక నెల రోజుల పాటు ఇదే సాధన మనకి 5 నిమిషాల పాటు ప్రతిరోజు మంత్రజపం అయ్యాక జపం అయిన తర్వాత మన యోగ శాస్త్ర సాధన విధానాలలో ధ్యానం గురించి చెప్తాం. మనం జపం చేస్తున్నప్పుడు మన నిరంతరము మంత్రోచ్చారణ మీదే దృష్టి ఉంటుంది. స్పష్టంగా ప్రతి అక్షరాన్ని ఉచ్చారణ చేస్తున్నావా లేదా అని గుర్తుంచుకుంటూ అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలను జాగృతం చేసేటటువంటి ఈ మహామంత్రాన్ని జపం చేయగలిగేటటువంటి భాగ్యము ఎన్ని పూర్వజన్మల పుణ్య ఫలమో అనేటటువంటి ఆ గుర్తింపు ఆ పులకింత తెచ్చుకోండి. లేకపోతే సాధారణమైనటువంటి మంత్రము కాదు, సాధారణమైనటువంటి పని మీరు చేయటం లేదు. ఆ పనిలో తగిన విశేషణ దేవాలయం నడిపిస్తున్నప్పుడు నా కర్మ అనుకుని చేసేవాడు కంటే, నా బాధ్యత అనుకుని చేసేవాడు కంటే ఇది నా యోగ్యత. ఎంతోమంది ఋషులు, ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది దేవతాశక్తులను తనలో దింపుకున్నటువంటి వ్యక్తులు జపం చేసినటువంటి ఈ మంత్రాన్ని ఈనాడు నేను జపం చేయగలుగుతున్నాను. అది ఎంత అద్భుతమైనటువంటి వరము, ఎంత అద్భుతమైనటువంటి సుసంస్కారాలు మనలో ఉంటే అసలు అది జపం చెయ్యాలని మనకి కోరిక కలుగుతుంది. కోరిక కలిగినా చెయ్యాలనిపించినా చేయలేని పరిస్థితులు లేకుండా గంటల గంటలు మనం చేయగలుగుతున్నామంటే ఎంత అదృష్టము అనేటటువంటి పులకింతతో చేయండి. కళ్ళమట నీళ్లు కారాలి. గాయత్రి మంత్రోచ్చారణ చేయగానే కారుతోన్న నీళ్లు 8 గంటల సేపు నా కళ్ళమట కారుతోనే ఉండేది అనేవారు గురువుగారు. ఆ ఆనందం మీకు తెలియకుండా ఎంత గొప్ప పదవి మీకు లభించిందో, ఎంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని మనం సాధన చేయగలుగుతున్నామో, ఒక్కసారి ఆ మంత్రాన్ని వినటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది. ఒకప్పుడు వినటానికి కూడా చెవుల్లో పడితే కరిగించిన సీసం పోయారనేవారు. అది రైటా తప్ప ఆ డిస్కషన్ గురించి కాదు మనం చెప్తున్నాం. ఆ మంత్రం ఎంత గుప్తంగా ఎంత రహస్యంగా ఉంచబడిందో, దాన్ని ఇంత సులభంగా మనకు అందజేసినప్పుడు దాన్ని మనం ఏ భావనతో, ఏ ఆనందంతో, ఏ పులకింతతో మనం చెయ్యాలి అన్న భావనతో నిరంతరము 1 గంట సేపు మంత్రజపం చేస్తాం. మనం మంత్రజపం ఎక్కడ అక్షరాలను స్పష్టంగా ఉచ్చారణ చేస్తున్నా లేదా. ఇంకోటి మంత్రజపం చేస్తూ చేస్తూ మధ్యలో మంత్రజపం చేస్తున్నాం అనే భావన మర్చిపోతాం మనం. గుర్తు చేసుకోండి. మళ్ళా చాలామంది నాతో అంటారు మధ్యలో కొన్ని మంత్ర అక్షరాలు పలకటం లేదేమో మాస్టారు, చాలా కరెక్ట్గా ఫీల్ అవుతున్నారు మీరు. అది గుర్తించారంటేనే మీ ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉందని, అసలు గుర్తించగలిగారు కదా ఉచ్చారణ చేయటం లేదని. గుర్తించి ఊరుకోకండి, మళ్ళీ కాస్త స్లోడౌన్ అయ్యి ప్రతి అక్షరము స్పష్టంగా పలకటానికి ప్రయత్నం చేయండి. మన లక్ష్యము గంటసేపు గాయత్రి మంత్రం చేయటం అంతే. ఎన్ని మంత్రాలు చేశారో కాదు, అంతేత పరిగెత్తకండి. మిల్లుమిల్లుగా స్పష్టంగా ఆ రుచి, ఓ రామ నీ నామం ఎంత రుచిగా, మరి ఆ రుచి ఆ అక్షరం ఓం తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. భూర్భువః స్వః వ్యాహృతుడు. కానీ గాయత్రి మంత్రం ఎప్పుడు మనం వ్యాహృతులతోనే కలిపి చేస్తాం. అంచేత మొత్తం మంత్రం ఏమైంది, ఓం భూర్భువః స్వః తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ప్రతి అక్షరాన్ని ఆ నాలుక మీద మన నోటిలో దానిని ఆస్వాదిస్తూ ఉచ్చారణ చేస్తూ 1 గంట గడిపిన తర్వాత సాయంత్రం పూటవుతూ మనం కుండలిని జాగరణ సాధన కూడా చేస్తాం. 15 నిమిషాలు స్తోత్రానికే పడుతుంది, 5 నిమిషాలు చేస్తాం. పొద్దున్న సాయంత్రం మాత్రము గాయత్రి మంత్రోచ్చారణ అయిపోగానే గాయత్రి ధ్యానం చేసుకోవాలి. ఎంతసేపు మీ ఇష్టం. జపం అయిపోగానే ఇక్కడ కుదరకపోతే మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు. ఈ ధ్యానము చాలా ముఖ్యమైనటువంటి ధ్యానము. ఈ ధ్యానంలో 24 గాయత్రి స్వరూపాలలో కొన్ని దక్షిణ మార్గి స్వరూపాలు ఉన్నాయి, కొన్ని వామ మార్గి స్వరూపాలు ఉన్నాయి. మీ ఇష్టం, ఏదైనా ఒక రూపాన్ని ఎన్నుకోండి. ఒకవేళ మీరు ఎన్నుకున్నటువంటి రూపానికి మీ దగ్గర తగిన ఆకృతి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అడిగితే వాళ్ళు 24 ఇంట్లోనూ ఆ ఫోటో చూపిస్తారు మీకు. దాని యొక్క ముఖముల సంఖ్య, చేతుల సంఖ్య, వాహనము, ఆయుధాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేసేటటువంటి విధానం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రక్రియ ఒకటే, రూపం మాత్రమే మారుతుంది. సాధారణంగా మన సభ్యులందరూ కూడా ఈ చిత్రాన్ని ఉపయోగించుకుంటాం. బ్రాహ్మీ శక్తి హంస మీద రెండు భుజములు గల ఒక ముఖము గల గాయత్రీ మాత కూర్చుని ఉన్నది. ఒక చేతిలో పుస్తకం ఉంది, ఇంకో చేతిలో కమండలం ఉంది. ఈ రూపాన్ని మనం ఊహించుకుంటాం. అంచేత దీని మీద ధ్యానం నేను చెప్తాను. నేను మీకు దీనిని మీకు నచ్చినటువంటి 24 శక్తుల్లో ఉన్నటువంటి దేవతా స్వరూపం మీద సూపర్ ఇంపోజ్ చేసుకోవచ్చు. మీరు కళ్ళు మంత్రజపం అయిపోయింది, కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా కూర్చోండి. ఈ కూర్చుని ధ్యానం చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటి అంటే, మన మస్తిష్కము, ఈ శిరస్సు ఒక బ్రహ్మాండమైనటువంటి అయస్కాంతం. ఇనుము ఏ విధంగా అయితే ఇనుమును ఆకర్షిస్తుందో, ఇనుము అంటే అయస్కాంతీకరణం చెందినటువంటి ఇనుము, మ్యాగ్నటైజ్ చేయబడినటువంటి ఇనుము ఏ విధంగా అయితే సజాతీయమైనటువంటి ఇనుమును ఆకర్షించుకుంటుందో, ఈ మస్తిష్కం యొక్క లక్షణం ఏంటి అంటే మీరు ఏ విధమైనటువంటి ఆలోచనలు, ఏ విధమైనటువంటి భావనలు మీరు ఆలోచించుకుంటారో ఆ విధమైనటువంటి ఆలోచన స్రవంతి మీ చుట్టూరా ఏర్పడుతుంది. దీన్ని ఈ మధ్య కాలంలో సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు. The 101 Monkey Experiment అని రష్యాలో, అమెరికాలో సైమల్టేనియస్గా చేశారు. 100, 101వ కోటి ప్రయోగము అని అర్థం. మన మనస్సుని, మస్తిష్కాన్ని కూడా మనం కోటితోనే పోలుస్తాం కదా. మరి సైంటిస్టులు అలాగే పోల్చారు. ఆశ్చర్యం ఏంటో, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 100 కోతుల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు. వేరు వేరు అడవుల్లోంచి, ఒకే రకంలో ఒకే స్థలంలో ఉన్నటువంటి కోతులు కాదు, వేరు వేరు స్థలాల నుంచి, రష్యా నుంచి కొన్ని, సైబీరియా నుంచి కొన్ని, ఆఫ్రికన్ జంగల్స్ నుంచి కొన్ని, ఇండియాలోని జంగల్స్ నుంచి కొన్ని, అమెరికాలో ఉన్న అడవుల నుంచి కొన్ని, అలాగే 100 కోతుల్ని తీసుకొచ్చి వాటికి విశేషమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. మామూలు కోతులు చెయ్యని పనులు వాటికి నేర్పేశారు, వదిలేశారు వాటిని. ఈసారి ఏం చేశారు, వేరే చోటకి వెళ్ళారు. వేరే చోటకి వెళ్ళి ఏదో ఒక కొట్టి కోతని పట్టుకున్నారు. దానికి ఆ విశేషమైనటువంటి సాధనలు నేర్పించదలుచుకుంటే, ఈ 100 కోతులకి వీళ్ళు చోట పెట్టుకుని ట్రైనింగ్ ఇస్తే 100 రోజులు పడితే అక్కడ 3 రోజుల్లో వచ్చేసే వాటికి. అంటే ఎందుకు చెప్తున్నావు, అక్కడ మస్తిష్కము, మానవీయ మస్తిష్కముతో సహా సబ్కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అని మనకి తెలియనటువంటి 2 మనస్సులు ఉన్నాయి. ఒకటి అచేతన మనస్సు, ఒకటి అతిచేతన మనస్సు. చేతన మనస్సు మనం ఉపయోగిస్తున్నదే, ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నట్టు మనస్సే. 1 గంట సేపు మనం గాయత్రి మంత్ర జపం చేశాం. ఈ ధ్యానం చేయటానికి ముందు 1 గంట సేపు మనం గాయత్రి మంత్ర జపం చేయటం వల్ల మనము చేసినటువంటి మంత్రోచ్చారణ, మన శిరస్సులో ఉన్నటువంటి 20 ఇంద్రియాలకు సంబంధించినటువంటి చేతనత్వము. 20 ఇంద్రియాలు అంటే ఏంటవి? 5 జ్ఞానేంద్రియాలు స్థూల శరీరానికి సంబంధించినవి, 5 కర్మేంద్రియాలు స్థూల శరీరానికి సంబంధించినవి. అదేవిధంగా సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 20. ఈ గాయత్రి మంత్ర శక్తితో ఈ 20 యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆ గాయత్రి మంత్రం యొక్క విలక్షణమైనటువంటి సామర్థ్యం అది. ఋషులు వాళ్ళ అద్భుతమైనటువంటి తపశక్తితో ఏ అక్షరాన్ని ఉచ్చారణ చేస్తే ఏ ఇంద్రియము యాక్టివేట్ అవుతుందో మనం తెలుసుకోగలిగారు వాళ్ళు. చేతన జగత్తులో మీరు కేవలము భౌతిక శరీరంలో ఉన్నటువంటి 10 ఇంద్రియాలను ఉపయోగించుకోగలరు. అచేతన మనస్సులో, సబ్ కాన్షియస్ మనస్సులో, సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి 10 ఇంద్రియాలను ఉపయోగించుకోగలరు. సూపర్ కాన్షియస్ మైండ్, అతిచేతన మనస్సులో బుద్ధి చిత్తము అహంకారము ఈ మూడింటిని ఉపయోగించుకోగలరు మీరు. గాయత్రి మంత్రం ఏం చేసింది, మీ యొక్క స్థూల శరీరాల్లో ఉన్నటువంటి 10 కర్మ జ్ఞానేంద్రియాలను, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి 10 కర్మ జ్ఞానేంద్రియాలను, మొత్తం 20 యాక్టివేట్ చేసి మనోబుద్ధి చిత్త అహంకారములతో నింపి కలిపింది. అదే గాయత్రి మంత్రం యొక్క 24 శక్తులు. గంటసేపు మీరు ఈ మంత్రాక్షరాలని నిరంతరము ఉచ్చారణ చేశాక ఈ ధ్యానం చేయబోతున్నారు. అప్పుడు మీ మానసిక స్థితి ఎలా అయింది, స్థూల సూక్ష్మ స్థితులను అనుగమించి అతిచేతన మనస్సు స్థితికి తగినటువంటి చేతనత్వం కలిగి ఉంది. మన అనుభూతిలోకి రాకపోయినా అప్పుడు మీరు కళ్ళు మూసి కూర్చున్నారు. కళ్ళు మూసి కూర్చుని ఏం చేస్తున్నారు, హంసవాహిని అయినటువంటి ఒక కాలు మడత పెట్టి రెండవ కాలు కిందన. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎడం కాలు కిందన వెళ్లాడుతున్నట్టు భావించుకుంటాం. మీ ఇష్టం, అమ్మవారికి కాస్త తిమ్మిరెక్కింది అనిపిస్తే మీరు ఇంకో కాళ్ళు మడత పెట్టి రెండో కాలు కూడా కింద పెట్టి వాల్చింది అనుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. చూస్తున్నారు కదా, హంస మీద ఒక కాలు కిందకి జార్చి కూర్చున్నటువంటి తల్లి, ఒక చేతిలో కమండలము, ఇంకొక చేతిలో పుస్తకము, ఇంకాస్త పైకి వెళ్తే మెడలో హారాలు, ముక్కుకి ముక్కు పుడక, ఇంకాస్త పైన బొట్టు, ఇంకాస్త పైన కిరీటము. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి నఖ శిఖ పర్యంతము ఈ రూపాన్ని చూస్తూ ఉండండి. మీరు ఇంకేమి చేయగలరు, ఆ శక్తి ఎంత గొప్పదో ఏదో అదంతా ఆలోచించేశారు. మీరు ఒక గంట సేపు ఆలోచించున్నారు, ఇంకా మీరే ఆలోచించకలే, అమ్మని చూడండి అంతే. మీరు కళ్ళు మూసుకున్నారు, వినీలమైనటువంటి ఆకాశము, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఆకాశంలో ఎక్కడో దూరంగా ఒక చిన్న కాంతి బిందువు అలా దగ్గరికి వస్తుంది. ఆ కాంతి బిందువు దగ్గరికి వచ్చేసరికి ఎలా మారింది ఆ రూపం, హంసవాహిని గాయత్రిగా. ఈ రూపాన్ని కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు కనిపించాలి. దీనికి 10-15 రోజులు చాలు, మీ ప్రయత్నం అంతకంటే ఎక్కువే ఒక్కలే. 15 రోజుల తర్వాత కూడా కష్టపడి సాధించాల్సిన అవసరం నాకు ఇంతవరకు ఎవరు కనిపించలే. చేసిన వాళ్ళు, చేయకుండా రాలేదు అనే వాళ్ళకి నేనేం చెప్పలేను. కానీ జపం అయిపోగానే కళ్ళు మూసుకుని ధ్యానం చేసేటప్పుడు, ఇంటి దగ్గర మీరు చేస్తున్నప్పుడు, ఇక్కడ చేస్తున్నప్పుడైనా కనీసం దీనికి 10 నిమిషాలు వచ్చించండి. మీరేమీ చేయరు, జాగ్రత్త, మీరేమీ చేయరు. మీ మస్తిష్కము ఒక అయస్కాంతంగా మారింది, ఒక మ్యాగ్నెట్గా మారింది. దీనివల్ల గాయత్రి మంత్ర జపం వల్ల చేతన అవచేతన సబ్కాన్షియస్ మైండ్ పక్కన పెట్టాం. మనమేం పెట్టలేదు, గాయత్రి మంత్రమే పక్కన పెట్టిస్తుంది. మిగతా సూపర్ కాన్షియస్ మైండ్లో రావాల్సినటువంటి అనుభూతులు ఏవి ఉన్నాయో ఆ బ్రాహ్మి చేతనతో ఆకర్షించుకుంటుంది. మీరేం చేయరు, చేసేదేదో అదే చేస్తుంది. కానీ దేన్ని ఆకర్షించుకోవాలో చెప్పాలి కదా. దేన్ని ఆకర్షించుకుంటాం, ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని ఆకర్షించుకుంటాం. ఇది 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు, 10 నిమిషాల నుంచి మీ ఇష్టం. ఎప్పుడు మీకు రుచి కలిగితే, ఎప్పుడు మీకు ఖాళీగా ఉంటే అప్పుడప్పుడు మీరు ఈ ధ్యానాన్ని చేసుకోవచ్చు. హాయిగా నిశ్చింతగా ఏ రకమైనటువంటి బాధలు ఉన్నా, ఏ విధమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉండి ఏదున్నా ఆ తల్లి అప్పచెప్పండి ధ్యానంలో. కానీ ముందు కొంచెం ప్రయత్నించి ఈ చిత్రాన్ని కళ్ళు మూసుకోగానే మీ ముందు ఆ హంసవాహిని, కాళ్ళు, కాలుకున్నటువంటి అందులు, కాలుకున్నటువంటి ఆ గుంపెండు అలౌకికమైనటువంటి పట్టు చీరాలి, అలౌకికమైనటువంటి హంస, తెల్లని హంస. ఆ డ్రెస్సు, ఆ ఆభరణాలు, ఆ జాకెట్ ఇష్టం. మీరు ఎంత దానికి రూపకల్పన, ఆ 10 నిమిషాలు అంటే మీరేం ఆలోచించకండి. ఇంకా సద్గుణాల గురించి కానీ దాని గురించి కానీ ఏం లేదు, అమ్మని చూస్తూ ఉండటం అంతే. ఆ చూస్తూ ఉంటేనే ఈ ఆకృతి అనేక వేలాది వేల మంది ఋషులు, మామూలు వ్యక్తులు కాదు, అతిచేతన స్థాయి కూడా దాటి వేసినటువంటి వ్యక్తులు నిర్మించినటువంటి చిత్రం ఇది. ఈ చిత్రం అక్కడ ఉంది, చేతనత్వ స్థాయిలో ఎక్కడో ఉంది ఆకాశంలో. మీరేం చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీరు నిజంగా ప్రయత్నం చేస్తే మీకు చేత కాకపోవచ్చు, నిజంగా ప్రయత్నం చేస్తే ఆ ఋషుల యొక్క చిత్రం దీని మీదకి సూపర్ ఇంపోజ్ అవుతుంది. అవ్వాలి నియమం అది ప్రకృతి యొక్క నియమం. అవ్వలేదు అంటే మనం ప్రయత్నం చేయలేదని అర్థం. అయితే ఏమవుతుంది, ఇంకా కదలిక మొదలవుతుంది. ఆవిడలో కదలిక మొదలెట్టినప్పుడు నేను మీతో చెప్పాను కదా, ఆవిడతో మీరు ఇలా మాట్లాడుకున్నట్టే మాట్లాడుకోవచ్చు, కానీ చెప్పాను కదా ఇలా మాట్లాడుకున్నట్టే మీకు నిజంగా ఉన్నటువంటి బాధ లేదేనా అంటే చెప్పుకోవచ్చు. సాల్వ్ అవుతావు అవ్వవా దాని మీద అనేక కారణాలు ఉన్నాయి. కానీ మిగతా స్వ విషయాలు మాట్లాడితే మాత్రం రెండో రోజు ఆవిడ రాదు. మీ యొక్క చిన్న చిన్న కోరికలు తీర్చడానికి ఆ బ్రహ్మలోకం నుంచి ఆవిడ ఇక్కడ దిగి రావటమే మిమ్మల్ని బ్రహ్మస్థాయిలోకి తీసుకెళ్ళటానికి ఆవిడ వస్తుంది అని గుర్తుంచుకోండి. ఇది మనము 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటూ ఉంటాం. వీలయ్యి రుచి ఉండి మీరు రాత్రిని నిద్ర పట్టడం లేదు అనుకోవటం బదులు 3 సార్లు 4 సార్లు గాయత్రి మంత్రాలు మీరు గంట సార్లు చేకనే సాయంత్రం చేసేసుకున్నారు కదా, 3 సార్లు 4 సార్లు కేవలం ఆ మూడ్లోకి రావడానికి చేసుకుని కూర్చుని ఎక్కడుంటే అక్కడ మనసు మీద కూర్చుంటే మనసు మీద నేల మీద పడుకుంటే నేల మీద ఎక్కడ ఉంటే అక్కడ ఆ రూపాన్ని ఊహించుకుంటూ ఉండండి. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా అలౌకికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భావ జగత్తులోకి మీరు ప్రవేశిస్తారు. ఇది గాయత్రి మంత్రం యొక్క సర్వశ్రేష్టమైన సర్వసులభమైనటువంటి ధ్యానము, జపము ధ్యానము. ఋషులు మనకి అందజేసినటువంటి మనల్ని మనము ఋషుల స్థాయికి తీసుకువెళ్ళటానికి ఋషులు ఇంకొక ప్రయోగం చెప్పారు. అది గాయత్రి యొక్క అర్థము గురించి గమనించట, లేకపోతే గాయత్రి మంత్రార్థము గురించి నిరంతరము ధ్యానము చేయుట, లేకపోతే భావించుకునుట. గాయత్రి మంత్రం ఏమని చదువుకున్నాం, ఓం భూః భువః స్వః తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం యొక్క వజ్రాలు గాయత్రి గీత, గాయత్రి సంహిత, గాయత్రి స్మృతి, గాయత్రి రామాయణం, గాయత్రి హృదయం, గాయత్రి ఉపనిషత్. ఇలాగా గాయత్రి యొక్క మంత్రార్థాల గురించి చాలా వివరంగా మనం చదువుకున్నాం, అనేక రకాలుగా చదువుకున్నాం. కుంభమే జాగరణ ప్రకారంగా చదువుకున్నాం. జీవించటన్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలో ఆ విధంగా చదువుకున్నాం. సమాజంలో మనం ఎలా జీవించాలో దానికి మార్గదర్శనంగా ఎలా జీవించాలో మనం తెలుసుకున్నాం. కానీ కేవలము శబ్దాలు ఒక అతి సులభమైనటువంటి నిరంతరము మనం గుర్తుంచుకోగలిగేటటువంటి నాలుగు వ్యక్తి స్థాయి నుంచి ఋషి వైపు, ఋషి వైపు నుంచి మహర్షి వైపు, మహర్షి వైపు నుంచి రాజర్షి వైపు, రాజర్షి వైపు నుంచి బ్రహ్మర్షి, బ్రహ్మర్షి నుంచి దేవర్షి వరకు తీసుకెళ్ళిపోయేటటువంటి అతి సరళమైనటువంటి ఇంకొక అర్థాల సమూహం ఉంది. దాన్ని నిరంతరం మనం చేసుకోవటానికి వీలుగా జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము అనేటువంటి 3 యోగాల ధారలుగా గాయత్రి మంత్రాన్ని మనం ఆలోచిస్తాం, దాని అర్థం భావం చేసుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. ఓం చేసుకోవటానికి వీలుగా జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము అనేటటువంటి 3 యోగాల ధారలుగా గాయత్రి మంత్రాన్ని మనం ఆలోచిస్తాం, దాని అర్థం భావం చేసుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. ఓం తస్య వాచక ప్రణవః. భగవత్ శక్తి అని మనం దేన్నోటి అనుకుంటున్నామో దానిని ఓం అని పిలుస్తాం. మొత్తము భారతీయత మాయమైపోయి భారతదేశం నాశనమైపోయి భారతీయుడు అనేటటువంటి ఒక వ్యక్తే మిగిలిపోయినా ఓం అనేటటువంటి అక్షరం మిగిలిపోతే భారతీయత జీవించి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి శబ్ద సమూహము, లేకపోతే పదం అది 3 అక్షరాల కలయిక ఉంది అక్కడ, ఆ ఊ మా. తస్య వాచక ప్రణవః. భగవంతుడు గురించి మీరు ఏవైనా పిలవదలుచుకుంటే, భగవంతుడికి ఏదైనా ఒక పేరు మీరు ఇవ్వదలుచుకుంటే, సంపూర్ణమైనటువంటి భగవత్తత్వాన్ని ఆ పేరులో కనుక మనం నింపదలుచుకుంటే ఓం అనేటటువంటి ఒక అక్షరంతో నింపేయవచ్చు. మొత్తము గాయత్రి మంత్రము ఓంకి వివరణ అని చెప్పుకున్నాం కదా. ఇన్నాళ్ళ బట్టి పొద్దున్న సాయంత్రం మనం గాయత్రి మంత్రం గురించి చెప్పుకుంటున్నాం, అయినా పూర్తి కావటం లేదు. ఆ అర్ధ విశేషం అంతా ఓంకారంలో ఉంది అనేటటువంటి
ఒక స్వీపింగ్ పనోరమ, మీ కళ్ళ ముందు ఒక ఊపు అలాగా మొత్తము భగవత్తత్వం అంతా కూడా ఆ శబ్దంలోనే ఉంది అనేటటువంటి భావన. ఓం. మరి ఆ భూ ఏం ఆ ఓం ఏం చేస్తుంది? భూ ప్రాణస్వరూపము, జడస్వరూపము ప్రాణస్వరూపానికి తేడా మీకు తెలుసు కదా. జడస్వరూపంలో కదలిక ఉండదు, రాయి కొంచెం ప్రాణం వచ్చింది, వృక్షములాగా పైకి ఎదుగుతుంది, ఇంకాస్త కదలిక వచ్చింది, ఏమవుతుంది? అక్కడి నుంచి జంతువుగా మారుతుంది. ఇంకాస్త కదలిక వచ్చింది, మనిషిలాగా కావాలంటే ఎగరగలదు, కావలసిన పరికరాలు తీసుకొని పూర్తిగా ఆకాశం మీద ఎగరగలదు. ఇదంతా కూడా ఓంలో భూ అనేటటువంటి వ్యాహృతి యొక్క విస్తారము. ప్రాణమయ శక్తి, ప్రాణమయ శక్తి అంటే మామూలు శక్తి కాదు, పరమాణువుల్ని పరమాణువులుగా ఉంచుతో, వృక్షాలను వృక్షాలుగా ఉంచుతో, జంతువుల్ని జంతువులుగా ఉంచుతో, జంతువుల్లో మనిషిని దేవత్వము వైపు తీసుకెళ్ళటానికి కావలసిన శక్తి అంతా కూడా ప్రాణశక్తి ఇస్తుంది. ఆ ప్రాణశక్తిని సర్వత్రా మనం గమనించగలిగితే భువః, ఏమవుతుంది? ప్రాణశక్తిని మనం గమనించగలిగితే దుఃఖాలు పోతాయి. అంచేత భూ ప్రాణస్వరూపము, ఆ ప్రాణశక్తిని గమనించటం వల్ల మన దుఃఖాలు పోతాయి కనుక భువః దుఃఖనాశకమైన స్వః, దుఃఖాలు పోతే మన దగ్గర మిగిలేదేంటి? సుఖాలు కదా. అంచేత సుఖస్వరూపుడైన చేత ఓం భూ భువః స్వః, ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శక్తి ప్రాణస్వరూపుడుగా, దుఃఖనాశకుడుగా, సుఖస్వరూపుడుగా మేము అర్థము చేసుకొనుచున్నాము. ఓం భూ భువ స్వః. ఇక్కడతో గాయత్రి మంత్రం నిజంగా అయిపోయింది అసలు. అందుకే దీన్ని పంచాక్షరి గాయత్రి మంత్రం అంటాం, లఘు గాయత్రి మంత్రం అంటాం. చాలామంది పరిపూర్ణమైనటువంటి 24 అక్షరాల తర్వాత చెప్పబోయేటటువంటి గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేయలేని వారు మాత్రమే, మిగతా వాళ్ళ కోసం నేను చెప్పటంలే. ఉచ్చారణ చేయగలిగి ఉంది చెప్పారు కదా, ఇది సింపుల్గా ఉందని కాదు. ఉచ్చారణ చేయలేనటువంటి చిన్నపిల్లలు, కొంచెం నోరు తిరగని వాళ్ళు, నాలిక కాస్త ముద్దుబారిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఓం భూర్ భువస్వహ గాయత్రి మంత్రం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా ఇచ్చేటటువంటి లఘు గాయత్రి మంత్రం. ఏంటి ఆ లఘు గాయత్రి మంత్రం యొక్క అర్థం మనం తెలుసుకున్నాం. ఓం ఆ పరబ్రహ్మ. ఎలాంటి ఆ పరబ్రహ్మ? ప్రాణస్వరూపుడు, దుఃఖనాశకుడు, సుఖస్వరూపుడు. అంచేత ఆ పరబ్రహ్మ ఎలాంటి వాడు? మన ప్రాణాలను కాపాడేవాడు, ప్రాణాలను కాపాడుతూ మన దుఃఖాలను నాశనం చేసేవాడు, దుఃఖాలను నాశనం చేయటం వల్ల మనకి సుఖాలను ఇచ్చేటటువంటి ఆ పరబ్రహ్మను మేము ధ్యానం చేస్తున్నాం. మళ్ళీ గాయత్రి మంత్రం స్టార్ట్ అవుతుంది 24 అక్షరాలది. తత్, ఆ ఎలాంటి ఆ అంటే పైన మూడు చెప్పుకున్నాగా, బ్రహ్మస్వరూపుడైన, ప్రాణస్వరూపుడైన, దుఃఖనాశకుడైన, సుఖస్వరూపుడైన. తత్ ఆ సవితుః, ప్రకాశవంతుడు, సూర్యుడి వలె ప్రకాశవంతుడు. వరేణ్యం, శ్రేష్ఠుడు. భర్గో, పాపనాశకుడు. దేవస్య, దేవస్య దేవత అంటే ఏ లక్షణం చెప్పుకున్నాం మనం? ఇచ్చేవాడు. తత్ ఆ సవితుః, ప్రకాశవంతుడైన. వరేణ్యం, శ్రేష్ఠుడైన. భర్గో, పాపనాశకుడైన. దేవస్య, ఇవ్వటమే గుణము కలవాడైనటువంటి ఆ భగవత్ స్వరూపుణ్ణి ధీమహి, నా బుద్ధిలో ధారణ చేయుచున్నాను. తత్ ఆ, ఇది కూడా ఆ భగవంతుడి యొక్క విశేషణమే. ఏ భగవంతుడి యొక్క? ఓం భూర్భువస్వ స్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క. తత్ సవితుః, సవితుః అంటే ప్రకాశవంతుడు, తేజవంతుడు. వరేణ్యం, శ్రేష్ఠుడైనటువంటి వాడు. భర్గో, పాపనాశకుడు. దేవస్య, ఇవ్వటమే లక్షణము గలవాడు. నువ్వు అడగటం లేదంటే ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అన్నాడు క్రైస్ట్. గాయత్రి మంత్రం యొక్క ఈ పదం కూడా అదే చెప్తుంది. అన్ని భగవత్ స్వరూపాలు ఒకటే మాట ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా చెప్తుంటాయి. దేవస్య అంటే అర్థం అదే, నువ్వు అడుగు నేను ఇస్తా, అడగకపోతే ఏమిస్తాడు. చేత తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య, తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య. ఐదు లక్షణాలు. తత్ అంటే ఆ, ఏ ఆ, ఓం భూర్భువస్వహ అని లక్షణాలు చెప్పుకున్నాం మనం. ఓం సకల చరాచర జగత్తును చూపే సంకేతుడైనటువంటి ఆ, భూ ప్రాణస్వరూపుడైన, భువ దుఃఖనాశకుడైన, స్వహ సుఖస్వరూపుడైన, తత్ ఈ పరమాత్మను, సవిత ప్రకాశవంతుడైన, వరేణ్యం శ్రేష్ఠుడైన, భర్గో పాపనాశకుడైన, దేవస్య ఇవ్వటమే లక్షణ గలవాడునైనా ధీమహి నా హృదయములో ధారణ చేయుచున్నాను. ధారణ చేయుచున్నాను అన్నంతవరకు స్వార్థమే, తప్పేం లేదు, అంతవరకు కూడా కరెక్టే. ముందది రావాలి కదా మన దగ్గరికి, వచ్చాక ఏం చేయాలి అన్నది ఋషిత్వం. అంచేత గాయత్రి మంత్రము స్వార్థము నుంచి పరమార్థం వైపు తీసుకెళ్ళగలిగేటటువంటి ఏకైక మంత్రము. ఋషిమయ జీవితము దేనికోసం అయితే భారతీయ సంస్కృతి అంత గర్వంగా చెప్పుకుంటుందో అక్కడికి తీసుకువెళ్ళటానికి కావలసినటువంటి పదవిన్యాసము దాని తర్వాత వస్తుంది. ధియో మా బుద్ధిని, నహ అంటే మా, ధియో యో నహ, ధియో బుద్ధిని, యో ఏదౌతే, నహ మా యొక్క. ఆ మా యొక్క అనే పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. నా యొక్క అంటం లేదు, మా యొక్క. ఏ మా యొక్క? మానవ జాతి సంపూర్ణాన్ని అందులో మనం స్వీప్ చేసి పారేస్తున్నాం. ఆ విశాలత్వం గాయత్రి మంత్రంలో తప్ప మీకు ఇంకెక్కడా రాదు. అందుకే దీన్ని యూనివర్సల్ ప్రేయర్ అన్నాం. ఇది ఒక్కళ్ళకి సంబంధించింది కాదు, ఇది సంపూర్ణ మానవ జాతికి సంబంధించినటువంటి మంత్రం కనుక. ఈనాడు ఆ సంపూర్ణ మానవ జాతి ఒకటే అనేటటువంటి భావన ప్రతి వ్యక్తిలోనూ రావాలి కనుక ఇంతకంటే అద్భుతమైనటువంటి పదవిన్యాసము గలవినటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మంత్రం మరి రాదు. ధియో బుద్ధి, యో ఏదౌతే, నహ మమ్ములను ప్రచోదయాత్, సన్మార్గం వైపు ప్రేరణ ఇచ్చుగాక. సన్మార్గం అంటే మళ్ళా గుర్తుంచుకోండి, సమాజం చెప్పేటటువంటి సన్మార్గం గురించి గాయత్రి మంత్రం మాట్లాడటం లేదు. ఒక వ్యక్తి విశేషమైనటువంటి జీవన వ్యవస్థ గురించి సమాజం గాయత్రి మంత్రం మాట్లాడటం లేదు. ప్రకృతి ఒక విశేషమైనటువంటి పరిణామ క్రమంలో సంచరిస్తోంది. ఆ పరిణామ క్రమంలో భాగంగా మానవుడు అనేటటువంటి ప్రాణి కూడా ఉద్భవించాడు. ఈ మానవ జాతి మొత్తము ఒకే ఒక పరిణామ క్రమానికి చెందింది, అది గుర్తుంచుకోండి. వాడు ప్రెసిడెంట్ కావచ్చు, బ్రహ్మర్షి కావచ్చు, దేవర్షి కావచ్చు, రాజర్షి కావచ్చు, రావణాసురుడు కావచ్చు, రాక్షసుడు కావచ్చు, దోమ కావచ్చు. తప్పు చెప్పాను, దోమ కాకూడదు. మానవ జాతి గురించి నేను చెప్తున్నాను. అలవాట్లో పొరపాటు అంతా ఒకటే అని చెప్పటం కదా, పొరపాటే అది. మానవుని గురించే నేను మాట్లాడుతున్నా. వాడు ఏ స్థాయిలో మానవ జాతికి చెందినవాడైనా వీళ్ళందరూ ఎటు వెళ్ళాలి? సన్మార్గం వైపు, సత్మార్గం వైపు. వాళ్ళ యొక్క పరిణామ క్రమంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఎలా వెళ్ళాలో అలా అలా వెళ్ళుగాక అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అయస్కాంత శక్తిని మనం జనరేట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ అర్థాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఓం ఆ బ్రహ్మ, భూర్ ప్రాణస్వరూపుడు, భువః దుఃఖనాశకుడు, స్వః సుఖప్రదాత అయిన, తత్ ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు, సవితు ప్రకాశవంతుడు, వరేణ్యం శ్రేష్ఠుడు, భర్గో పాపాలను నాశనం చేసేవాడు. ఏ పాపాలను? మీరనుకుంటున్నటువంటి పాపాలను కాదు, మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. పరిణామ క్రమంలో మీరు కూడా ఏం చేశారో దాన్ని సవరించేవాడు. కరెక్ట్గా మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. ఏ పదం చెప్పింది అది? భర్గో అనే పదము, పాపనాశకుడు. దేవస్య ఇవ్వటమే ప్రకృతి గలవాడు. ఆ తేజస్సును, ఆ ప్రకాశాన్ని ధీమహి ధారణ చేస్తున్నాను. ధియో యోనః ఆ శక్తి మమ్మ మా యొక్క బుద్ధిని ప్రచోదయాత్ సన్మార్గం వైపు తీసుకెళ్ళుగాక. నిరంతరము ఈ భావన మననం చేసుకుంటూ ఉండండి. ఈ మననం చేసుకోవటం జపంతో కలపకండి. జపం జపమే, జపం అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పులకింత తెచ్చుకోండి. ఇంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని నేను చేయగలుగుతున్నాను కదా అంతే, ఆ పులకింత ఉంటే చాలు. తర్వాత దేనికి వెళ్ళాం మనం, సూపర్ కాన్షియస్ అతిచేతన మనస్సులో ఉన్నటువంటి ఈ మంత్రము యొక్క స్వరూపము ఊహించుకున్నాం. ఆ స్వరూపం కిందకి దిగుతుంది, దిగాక ఏమవుతుందో మనకు అనవసరం. దిగాక మనకి వీలున్నప్పుడు, ఎప్పుడైనా కాస్త టైం దొరికితే ఈ అర్థాన్ని ఆలోచించుకోండి. గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని ఏమని ఆలోచించుకుంటున్నాం, మొత్తం ఈ నిరకాల సంహితలు అవి అప్పుడప్పుడు మీరు పారాయణ చేసుకుంటూ ఉండండి, దాని యొక్క లోతుల్లోకి మీరు వెళ్తూ ఉండండి. కానీ మామూలుగా ఉన్నప్పుడు, మామూలుగా రోడ్ల మీద నడుచుకుంటూ పది మందితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు, మిగతా కబుర్ల కంటే ఈ కబుర్లు చెప్పుకోండి. ఓం ఆ పరమాత్మ భూర్భువస్వ ప్రాణస్వరూపుడు, దుఃఖనాశకుడు, సుఖస్వరూపుడు అయినటువంటి తత్ అతను సవిత వరేణ్యం ప్రకాశవంతుడు శ్రేష్ఠుడు, భర్గో పాపాలను నాశం చేసేవాడు, దేవస్య ఇచ్చేటటువంటి లక్షణం గలవాడు, ధీమహి అతని తేజస్సును నేను ధారణ చేస్తున్నాను, ధియో యోనః ప్రచోదయాత్. ఈ ధారణ చేసినటువంటి శక్తి మమ్మలను సంపూర్ణ మానవ జాతిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అనేటటువంటి భావన ఆ గాయత్రి మంత్రోచ్చారణ అక్షరాలను మనస్సులో నెమరేసుకుంటూ అనుకుంటూ ఉండండి. ఎంతసేపు అనుకుంటారు మీ ఇష్టం, అది ఇది గాయత్రి మంత్రార్థము. కానీ గాయత్రి మంత్రార్థంలో నేను మీకు చెప్పాను, నేను జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము మూడు ఉన్నాయి. ఈ మూడు యోగాలు ఎలా ఉన్నాయో కాస్త అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఓం భూర్భువస్వ తత్ సవితుః వరేణ్యం అనేటటువంటి భాగం ఉందే, అది జ్ఞానయోగం. ఇంకేత అది జ్ఞానయోగం అయింది. ఓం ఆ భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పుకున్నారు, భూహు భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పుకున్నారు, భువః భగవంతుడి యొక్క దుఃఖనాశకమైనటువంటి లక్షణాలు చెప్పుకున్నారు, స్వహ భగవంతుడి యొక్క సుఖాన్ని ఇచ్చేటటువంటి లక్షణాన్ని చెప్పుకున్నారు. తత్ సవితుః వరేణ్యం, శ్రేష్టమైనటువంటి ప్రకాశవంతుడైనటువంటి అతని గురించి నేను ఆలోచిస్తున్నాను. అంటే మీరు ఏ భాగంలో ఉన్నారు, జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, విరాట్ పురుషుడిగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ గురించి ఊహించుకుంటూ తర్వాత ఏం చెప్పారు మీరు, భర్గో దేవస్య ధీమహి, ఆ తేజస్సును, ఎలాంటి తేజస్సును, ఇచ్చేటటువంటి తేజస్సును ఇవ్వటమే అతని లక్ష్యం. అతని యొక్క తేజస్సును, భర్గో పాపాన్ని నాశనం చేసేటటువంటి అతను తేజస్సును నా హృదయంలో దింపుకున్నాను, ధీమహి ధారణ చేస్తున్నాను నేను నా హృదయంలో. చుట్టూరా పోలీసుల్ని కాపలా పెట్టి దొంగతనం చేయమంటే ఎవడు చేస్తాడు. ఆ పరమాత్మను మన హృదయంలోకి దింపేసుకుని అపసవ్యమైనటువంటి చేయకూడనటువంటి పనులు చేయమంటే ఎవడు చేయగలడు, భక్తి యోగం. భర్గో దేవస్య ధీమహి, నేను ధారణ చేస్తున్నాను నిన్ను నా హృదయంలో. నా హృదయంలో నువ్వు ఉన్నప్పుడు, ఆ సర్వాంతర్యామి నువ్వు ఉదయంలో ఉన్నప్పుడు, ఆ ప్రకాశవంతుడైనటువంటి ఇచ్చే గుణం కలిగినటువంటి నా హృదయంలో ఉన్నప్పుడు నా లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రకాశవంతంగా ఉంటాయి, ఇచ్చేవిగా ఉంటాయి. ప్రకాశవంతంగా ఉంటాయి అంటే అర్థం ఏంటి, ఇతరులకు కూడా తెలిపేటటువంటివి. ప్రకాశవంతంగా అంటే అర్థం వెలుగునిచ్చేటటువంటి లక్షణాలనే కాదు, వెలుగునిచ్చేటటువంటి లక్షణాలు అనుకోవచ్చు. లేకపోతే ఇలా నేను చేశాను అని ఇతరులకి మీరు చెప్పగలిగేటటువంటి పనులు మాత్రమే మీరు చేయగలరు. అంటే మీరు చెప్పేటటువంటి ప్రతి పని కూడా అందరికీ నచ్చేది, అందరికీ ఉపయోగపడేది అయి ఉంటుంది. ఇది భక్తి యోగము. భక్తి యోగం బాగానే ఉంది. తర్వాత మీరు ఏమన్నారు, ధియో యోనః ప్రచోదయాత్, ధియో బుద్ధిని, యోనః మా యొక్క, ప్రచోదయాత్ సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. అంటే ఎలా ప్రేరేపిస్తుంది, గాయత్రి మాత వచ్చి ప్రేరేపించదు, మీ యొక్క కర్మలు, మీ యొక్క ఆచరణ మిగతా వాళ్ళకి ఆదర్శవంతంగా అవుతాయి. అంచేత మీ కర్మలన్నీ కూడా ఎలా అవ్వాలి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అబ్రహాం లింకన్ గురించి ఒక మాట చెప్తారు, ఆయన మార్నింగ్ వాక్కి వెళ్ళేవట. ఆయన ఏ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే ఆ ఇంటి ముందు వాళ్ళు గడియారం సరి చేసుకునేవారట. 5 గంటలైంది, ఇది మా ఇంటి ముందు, 5:15 ఫలానా వాళ్ళు ఇంటి ముందు ఉంటాడు. అలాంటి ఆయన ఒకసారి బూట్ పాలిష్ చేస్తున్నట్ట, సెనేటర్ వచ్చాడు. వచ్చి ఏమని అడిగాడు, అదేంటండి మీ బూట్లు మీరే పాలిష్ చేస్తారా అని అడిగాడు. మీరు ఎవరి బూట్లు పాలిష్ చేస్తారు అని ఆయన అడిగాడు. లింకన్ యొక్క గొప్పతనం అది, ఆర్జన తపస్సు అన్నాం కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం. ఉచ్చిన కథగా చెప్పారు ఉత్తరే సంఘటన. అంచేత ధియో యోనా ప్రచోదయాత్, ఆ కర్మ తన బూట్లు తనే పాలిష్ చేసుకున్నా, అందరూ పాలిష్ చేసుకుంటారు. లింకన్ చేసుకున్నాడు కనుక చెప్పుకుంటున్నావు, ప్రెసిడెంట్ కూడా అది నేను చేయవలసిన పని కాదు. ధియో యోన ప్రచోదయాత్, గాయత్రి మంత్ర ఉపాసన, గాయత్రి మంత్ర శక్తి అందరికీ మీరు ఆదర్శవంతంగా ఉండగలిగేటటువంటి కర్మలనే మీ చేత చేయించగలుగుతుంది. ఎందువల్ల అంటే మీరు ధ్యానం చేశారు కనుక. ఆ ధ్యానాన్ని మీరు మాత్రం చేసుకోండి, అది ఆకర్షిస్తుంది మొత్తం శక్తిని. అంచేత ఈ విధంగా గాయత్రి మంత్రం యొక్క ధ్యానము, గాయత్రి మంత్రం యొక్క అర్థము మనం తెలుసుకున్న తర్వాత జపం చేస్తున్నాం, అర్థచింతన చేస్తున్నాం, రకరకాలైనటువంటి ఆవిడ గురించి ఉపనిషత్తులు, హృదయాలు, సంహితలు చదువుకుంటున్నాం, ధ్యానం కూడా చేసేస్తున్నాం. కానీ మనం అసలు ఎక్కడున్నావాళ్ళం, అక్కడే ఉన్నావా, లేకపోతే ఏమైనా మనం ముందుకు వెళ్తున్నావా, ఎలా తెలుస్తుంది మనకి? అది తెలియటానికి ఋషులు చెప్పినటువంటి ఒక పదం ఏంటి అంటే, గాయత్రి మంత్ర సాధకులు యొక్క స్వప్నములు నిరర్ధకములు కావు. అండర్లైన్ చేసుకుని మనసులో చాలా బాగా గుర్తుంచుకోండి. మీరు కనుక గాయత్రి మంత్ర ఉపాసకులు అవుతే, గాయత్రి మంత్రాన్ని నిత్యము చేసేటటువంటి వాళ్ళు అవుతే, వాళ్ళ స్వప్నాలు మాత్రము నిరర్ధకములు కావు. ఈ స్వప్న విద్యను మన ఋషులు ఎంత తీవ్రంగా, ఎంత గొప్పగా, ఎంత విశాలంగా అధ్యయనం చేశారు అంటే, అథర్వణ వేదంలో ఒక మంత్రం ఉంది, మీరు ఎక్కడైనా జీవించండి పర్వాలేదు కానీ స్వప్నములు యొక్క అర్థము చెప్పలేనటువంటి వాళ్ళు ఉంటే, అంటే ఏదైనా ఒక ఊళ్ళో మీకు ఏదైనా కళ వచ్చింది, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కళ యొక్క అంతరార్థం ఏంటి అని అడిగితే చెప్పగలగాలి. స్వప్నముల యొక్క అర్థము చెప్పలేని వాళ్ళు ఎవరైనా లేకపోయినటువంటి ఊళ్ళో మీరు ఉండొద్దు అన్నాడు. మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలో అసలు ఎవరికి తెలీదు. అంత ప్రాముఖ్యత ఇచ్చారు స్వప్నాలకి. ఆ స్వప్నాలను ఉపయోగించుకోలేకపోతున్నాం. గాయత్రి మంత్ర సాధకుడు తన స్వప్నాలను ఖచ్చితంగా ఉపయోగించుకోగలడు, కానీ కొంచెం కృషి, కొంచెం శ్రమ అవసరం దేనికైనా. దీని గాయత్రి మంత్ర సాధకుల యొక్క స్వప్నాలను అర్థం చేసుకోవటానికి చాలా సులభమైనటువంటి కొన్ని మార్గాలు ఋషులు ఉపదేశించారు. 5 రకాలైనటువంటి స్వప్నాలు మాత్రమే ప్రపంచంలో ఎవరికైనా వస్తాయి, 6వ రకమైనటువంటి స్వప్నము రాదు. మొదటి రకమైనటువంటి స్వప్నము, సబ్బు మురగతో స్నానం చేస్తే ఏ విధంగా అవుతే మన శరీరానికి అంటున్నటువంటి మాలిన్యం పోతుందో, అలా నిత్య జీవితంలో మనం అనేక చోట్లకి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, మన సూక్ష్మ జగత్తులో కూడా మాలిన్యాలు అంటుకుంటూ ఉంటాయి. ఆ మాలిన్యాలను ఎప్పటికప్పుడు మనం ఎలాగైతే స్నానం చేస్తూ ఉంటామో సూక్ష్మ శరీరం కూడా స్నానం చేస్తూ ఉంటుంది. ఆ మాలిన్యాలు మనకి కలల్లా కనిపిస్తాయి. అంటే ఆ కళలు మనకి పెద్దగా ఉపయోగపడకపోయినా మన సూక్ష్మ శరీర సౌందర్యానికి, మన సూక్ష్మ శరీరం యొక్క నిర్మలత్వానికి చాలా ఉపయోగపడతాయి. ఎక్కువ మందికి వచ్చేటటువంటి కళలు ఇటువంటివే, వాటికి అర్థమేం లేదు. ఏమవుతుంది, రకరకాలైనటువంటి వాసనలు, రకరకాలైనటువంటి కోరికలు మనం అణగదొక్కేస్తూ ఉంటాం. ఆఫీసర్ మీద కోపం వచ్చింది, తిట్టలేము. ఏం చేయగలం మనం? ఒకప్పుడైతే వచ్చి భార్య మీద ఎగరగలం, ఇప్పుడు భార్య మీద ఎగరలేము. ఇంచటి అప్పుడు భార్య వచ్చి ఉండదు, ఆవిడ ఆఫీసులో లేట్ అయి ఉంటుంది, ఆవిడని ఆయన ఆఫీసర్ గారు తిట్టుంటారు, ఇద్దరు ఎదురెదురయ్యారు, కుదరదు. కల్లో వీడు ఆఫీసర్ అయిపోతాడు, ఆఫీసర్ క్లర్క్ అయిపోతాడు, చెడమడ తిట్టేసుకుంటారే సరిపోతుంది. ఆ విధంగా మనలో మనం దాచుకున్నటువంటి సంస్కారాలు బహిర్గతం అవుతాయి. జర్మనీలో చేసినటువంటి ఒక విశేషమైనటువంటి ప్రయోగంలో పడుకునే ముందు తలగడాన్ని మీ ఆఫీసర్ను మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళు అనుకుని చెడమడ గుద్దేయమంటాడు వాడు. నిజంగా కసిగా మీరు గుద్దేయండి. ఆ 5 నిమిషాల్లో మీలో ఉన్నటువంటి అనేక కుచ్చితమైనటువంటి మాలిన్యాలు పోతాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఒక్కళ్ళు ఉన్నప్పుడు చేసుకోండి. లేకపోతే వీళ్ళైతే తలడాత యుద్ధం చేస్తున్నారు అంటారు. కానీ ఎక్స్పెరిమెంట్ మాత్రం ఫ్యాక్టే. మీరు ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోండి, అందుకని చెప్తున్నాను నేను. ఇంకోటి, మనం కొనలేనటువంటివి, కొందాం అనుకుంటున్నాయి అయినా కొనలేకపోయినటువంటివి కొన్ని పదార్థాలు ఉండొచ్చు, కొన్ని కోరికలు ఉండొచ్చు, అతృప్తమైనటువంటి కోరికలు, ఇలా రకరకాలైనటువంటి విషయ వాసనలు ఏదైతే మనకి జాగృత అవస్థలో మనం తీర్చుకోలేము, అలాంటి కళలు వస్తూ ఉంటాయి. అలాంటి కళలు అర్ధరహితమైనటువంటి కళలు, కానీ సూక్ష్మ శరీరమైనటువంటి ఆరోగ్యానికి మాత్రం చాలా అవసరమే. కానీ పూజ్య గురుదేవులు ఋషులు చెప్పేది ఏంటి అంటే, 6 నెలల పాటు రోజుకు 3 పూట్ల గాయత్రి ఉపాసన చేస్తున్నటువంటి వాడికి ఇలాంటి కళలు రావు. మొదటి రకమైనటువంటి కళలు రావు వాడికి, అసంభవం. వాడు ఆ స్థితిని దాటిపోయి ఉంటాడు వాడు. ఇంచేత నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేవాడికి తీరని కోరికలే ఉంటాయి. తీరని కోరికలు ఉండవు, సప్రెస్డ్ డిజైర్స్ ఉండవు, ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళకు వచ్చేటటువంటి స్వప్నాలలో మొట్టమొదటమైనటువంటి స్వప్నము, 6 నెలల ముందు మీకు రాబోయేటటువంటి రోగాలు కళల్లో తెలుస్తాయి. మొట్టమొదటిది నోట్ చేసుకోండి. అది మీరు అనాలిసిస్ చేసుకుంటే తెలుస్తుంది. 6 నెలల ముందు మీకు రాబోయేటటువంటి రోగాలు కళల్లో మీకు తెలుస్తాయి. అంటే 6 నెలల ముందే మీకు తెలిస్తే కొంచెం ఆహారాల్లో మార్పు చేసుకుని, కొంచెం చిన్న చిన్న మార్పులు మీ అలవాట్లో చేసుకుంటే ఆ రోగాల నుంచి మీరు నివృత్తి చేసుకోవచ్చు. అంచేత మొదటి స్వప్నాలు సాధకుడికి ఉపయోగపడేటటువంటి సార్థకమైనటువంటి స్వప్నాలు ఏంటి అంటే, వాడికి రాబోయేటటువంటి రోగాలను ముందే వాడి సూక్ష్మ జగత్తులో ప్రకృతి చెప్పేస్తూ ఉంటుంది. చెప్పటమే కాదు, ఆ రోగ నివారణకి కావలసినటువంటి ఉపాయాలను కూడా తెలుపుతుంది. ఇలా నీకు రోగం రాకపోతుంది, నువ్వు ఈ విధంగా చేసుకో, ఈ విధంగా చేసుకోవటం వల్ల నీకు రాబోయేటటువంటి రోగము రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఈ విధంగా నువ్వు పూర్తిగా నివారించుకోవచ్చు అనేటటువంటి స్వప్నాలు మొదటి కేటగిరీవి. దీనినే మన ఋషులు ఏమని చెప్పారు అంటే, రోగ నివారణ స్వప్నాలు అని చెప్పలేదు. వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే, పూర్వ సంచిత కుసంస్కారాల నిష్కాసన. చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, ఇంత భయంకరమైనటువంటి కళ నేను ఊహించలేదు మాస్టారు, నేను ఇంత పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తానా, ఈ జన్మలో ఆలోచించకపోవచ్చు, ఎక్కడో ఉంది నీ సంస్కారాలలో, గుడ్ బై చెప్పేస్తోంది ఆ కుసంస్కారం. ఆ కళ రూపంలో ఆనందించండి. అవన్నో చంపేస్తున్నట్టు, అవన్నో కొట్టేస్తున్నట్టు, లేకపోతే నిన్నెవరో బాధేస్తున్నట్టు, మనకి చాలా ఇష్టమైన వాళ్ళు చనిపోయినట్లు, గాయత్రి ఉపాసకుడు ఏమీ బాధపడక్కర్లేదు, అలాంటి కళ వస్తే అది ఏమీ ప్రమాదాన్ని సూచించం, అది కేవలం ఏం చెప్తుంది, చనిపోయింది. అది మరి మీకు బాధాకరమే. సిగరెట్ మానేయవలసిన వాడు సిగరెట్ మానమంటే వాడికి ఎంత బాధ ఇస్తుంది, కానీ వాడు మానబోతున్నాడు అని తెలుస్తుంది ఈ స్వప్నం వల్ల. ఒకవేళ అలాగా కళ వచ్చింది అనుకోండి, అర్థం ఏంటి అంటే వాడు ఏదో ఒక వ్యసనాన్ని ఖచ్చితంగా అతి త్వరలో వదిలేయబోతున్నాడు అని అర్థం. తప్ప కంగారు ఏం పడకండి. గాయత్రి మంత్ర సాధకుడికి ఏ విధమైనటువంటి అనిష్టము ఎప్పుడు జరగదు. అలాగే అన్ని కళలను మీరు వివరించుకోవాలి. కుసంస్కారాల యొక్క నిష్కాసన 2వ రకమైనటువంటి కళ. 3వ రకమైనటువంటి కళలు, ఒక గురువు కనిపించాడు, ఒక అవధూత కనిపించాడు. నాతో చాలా మంది చెప్తూ ఉంటారు, పివి నరసింహారావు కళ్ళలోకి వచ్చి ఏదో ఒక మంత్రాన్ని చెప్పాడండి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆయన ఏదో పుస్తకాలు నా చేతికి ఇచ్చాడండి. సింబాలిజం ఏంటి అక్కడ పివి నరసింహారావు అంటే ప్రైమ్ మినిస్టర్. మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బుద్ధి. గాయత్రి మంత్రం దేనికి సంబంధించినటువంటి మంత్రం? బుద్ధికి సంబంధించినటువంటి మంత్రం. అంటే బుద్ధికి సంబంధించిన మంత్రం చేస్తున్నప్పుడు ప్రైమ్ మినిస్టరు, మినిస్టరు, చీఫ్ మినిస్టరు ఇలాంటి వాళ్ళు కల్లో కనిపించటం, లేకపోతే మీరే అయిపోవటం, అంటే భవిష్యత్ తెలుస్తుంది కదా, అంటే నేను ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ని అయిపోతానా, ఏమో అయిపోవచ్చు కూడా అని కాదంటలే. కానీ కళల వరకు అర్థం ఏంటి అంటే మీ మనస్సులలో ఏ విధంగా అవుతాయి? మొదటి రకమైనటువంటి కళలలో కుసంస్కారాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాయని తెలపబడిందో, ఇలాంటి కళలు ఏం చెప్తాయంటే మీకు మీరు సుసంస్కారాలు మీ మనోభూమిలో నాటబడుతున్నాయి అని తెలుస్తుంది. రకరకాలైనటువంటి కళ్ళు వస్తాయి, దేవాలయానికి వెళ్ళామని, వేరే చోటకి వెళ్ళామని, మంచి చోటికి తీర్థస్థలాలకు వెళ్ళామని, లేకపోతే ఏదో మంచి హోటల్లో పైన ఏదో రూమ్ తీసుకుని ఉన్నామని, ఇవంతా కూడా సుసంస్కారాలు, శ్రేష్టమైనటువంటి భావనలు మీ మనోభూమిలో స్థాపింపబడుతున్నాయని తెలిపేటటువంటి కళలు. నాలుగో రకమైనటువంటి కళలు. ఇంకా ఈ కళలు రావటం మొదలెట్టిన దగ్గర నుంచి మీరు ఖచ్చితంగా గాయత్రి మంత్ర సిద్ధి వైపు ప్రయాణిస్తున్నారని మీకు అర్థమవుతుంది. భవిష్యత్తును సూచించేటటువంటి కళలు, వచ్చిన కళలు నిజం అవుతూ ఉంటాయి, భవిష్యత్తు మీకు తెలిసిపోతూ ఉంటుంది. భవిష్యత్తు తెలిసిపోయేటటువంటి కళలు కనుక మీకు రావటం మొదలెడితే మీరు చాలా అదృష్టవంతులు. గాయత్రి మంత్ర సాధన పరిపక్వ స్థితికి వచ్చినట్టు అర్థం. ఇంకా అతి త్వరలో మీరు గాయత్రి సిద్ధ పురుషులు అవబోతున్నారు అని అర్థం. ఈ నాలుగు రకాలైనటువంటి కళలు 5-6 నెలల సాధనలోనే గాయత్రి మంత్ర ఉపాసనకు లభిస్తూ ఉంటాయి. చివర ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కళ మాత్రం ఎవరికైనా వస్తే అద్భుతమైనటువంటి వరం, అది స్వగురు దర్శనము. అతని యొక్క గురువు అతనికి స్వప్నంలో దర్శనమిచ్చే మొట్టమొదటిసారి నేను నీ వాడినే, అనేక జన్మల బట్టి నీకు నేను మార్గదర్శనం చేస్తూ వచ్చాను, ఈ జన్మలో కూడా నువ్వు ఇంతవరకు రావటానికి కారణము నేనే అని స్పష్టంగా చెప్తాడు. అది వచ్చిన తర్వాత ఇంకా మనం చేసేదేం లే, ఇంకా గాయత్రి మంత్ర సిద్ధి కూడా మనం చేయాల్సిందేం లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనే చెప్తాడు. ఈ 5 రకాలైనటువంటి స్వప్నాలు గుర్తుంచుకోండి. మొదటి రకమైనటువంటి స్వప్నము గాయత్రి మంత్ర సాధకులకి రావు, నిరర్ధకమైనటువంటి స్వప్నాలు మాత్రము రావు. కానీ ఇవాళే గాయత్రి మంత్ర సాధకులు మొదలెట్టేసి కుదరదు. 6 నెలలైనా మీరు నిరంతరము గాయత్రి మంత్రం చేస్తూ ఉండాలి 3 పూట్ల, అది మ్యాక్సిమం టైం. 6 నెలల లోపలే మీకు నిరర్ధకమైనటువంటి స్వప్నాలు రావటం మానేస్తాయి. తర్వాత ఏమొస్తాయి? రోగ నివారణ, లేకపోతే కుసంస్కారాల నిష్కాసన. ఆ తర్వాత 3వ రకమైనటువంటి శ్రేష్ఠ తత్వముల మనోభూమిలో నాటుట. 4వది భవిష్యత్తును తెలియజేసేటటువంటి కళలు. 5వ రకమైనటువంటి కళ స్వగురు దర్శనము. ఒకసారి ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోతే సాధారణంగా పూజ్య గురుదేవుని చెప్పేది ఏంటంటే 3 ఏళ్ళు కనుక రోజుకి 3 గంటల పాటు చేసేటటువంటి సాధకుడికి ఖచ్చితంగా అతని జన్మ జన్మాంతరాల గురువు, ఇప్పుడు అనుకుంటున్నటువంటి గురువు, ఈ గురువులందరూ కూడా ఆ జన్మ జన్మాంతరాల నుంచి మీరు చేసేటటువంటి సాధన యొక్క ఫలితంగా మిమ్మల్ని అటు అటు అలా తొయ్యటానికి వచ్చేటటువంటి వ్యక్తులు మాత్రమే